శ్రీమద్ భాగవతంలో 5వ స్కందం మొదటి అధ్యాయంలో 35వ శ్లోకం నైవం విద పురుషకార వరుక్రమస్య నైవం విద పురుషకార వరుక్రమస్య పుంసాం తదంగ్రి రజసార్జిత సద్గుణానాం చిత్రం విదూర విగత సకృదాదీత యన్నామధేయమధునా సజహాతి బంధం తప్పు రాసాను సకృదా దా తర్వాత ఒక దా ఉండాలి నీకు చెప్పి అక్కడ రాయి సకృదా దదీత ఇంకొక దా రాయాలి దా పురుషకార వరుక్రమస్య పురుషకార వరుక్రమస్య పుంసాం తదంగ్రి రజసాజిత సద్గుణానాం చిత్రం విదూర విగత సకృదాదీత యన్నామధేయమధునా సజహాతి బంధం నైవం విద పురుషకార వరుక్రమస్య పుంసాం తదంగ్రి రజసార్జిత సద్గుణానాం చిత్రం విదూర విగత సకృదాదీత యన్నామధేయమధునా నజహాతి సజహాతి బంధం చెప్పండి ప్రభుపాద్వారా నా కాదు ఏవం విదా ఆ ప్రకారము పురుషకార స్వీయ ప్రభావము గురుక్రమస్య దేవదేవుని యొక్క పుంసం భక్తులు తత్ అంగ్రి అతని పాదపద్మముల యొక్క రజస రజముచే జిత సద్గుణానాం సద్వికారముల ప్రభావమును జయించిన వారు చిత్రం ఆశ్చర్యకరము విధూర విగత అంత్యజుడు సకృత్ ఒక్కమారైనను అదదీత ఉచ్చరించినచు యత్ యవ్వాని నామధేయము పవిత్ర నామము అధునా శీఘ్రమే స అతడు జహాతి త్యజించును బంధం భౌతిక బంధనమును. రాజా భగవత్పాద పద్మ రజమును, రజం అంటే ఏమి? ధూళి. భగవత్పాద పద్మ ధూళిని స్వీకరించిన భక్తుడు ఆకలి, దప్పిక, శోకము, మోహము, ముసలితనము, మృత్యు అనేది 6 రకముల ప్రభావమును దాటి మనస్సును ఇంద్రియములను జయించగలడు. అయినను విశుద్ధ భక్తుని విషయమున ఇది ఎంతమాత్రం ఆశ్చర్యకరము కాదు. ఎందుకనగా 4 వర్ణముల పరిధిలో లేనట్టి అంత్యజుడైనను పవిత్ర హరినామమును ఒక్కసారి ఉచ్చరించినచో భవబంధము నుండి వెనువెంటనే ముక్తుడవుచున్నాడు. ఈ శ్లోకంలో దేని మహిమ వర్ణిస్తున్నారు? నామ మహిమ వర్ణిస్తున్నారు. నామము స్వీకరించిన వ్యక్తికి ఏ లక్షణాలు బయటపడతాయంటున్నారు ఇక్కడ? ఆకలి, దప్పిక, మొట్టమొదట ఆకలి దప్పిక ఈ రెండు అతని మీద ప్రభావం ఉండవండి కదా. మరి ఎందుకు వంట చేస్తున్నారు? అందరు జపం చేస్తున్నారు, వంట ఎందుకు చేస్తున్నారు? అక్కడ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు. ఇక్కడ ఏమన్నారు? స్వీకరించిన భక్తుడికి అన్నారు. భగవంతుడి పాదపద్మబ్దుల్ని స్వీకరించిన భక్తుడు ఆకలి దప్పిక ఈ ప్రభావం నుంచి బయటపడతాడు. అతని మనసు, ఇంద్రియములు ఆధీనంలో ఉంటాయి. అంటే దేంత మనం స్వీకరించామా భగవంతుడి పాదపద్మబ్దుల్ని? స్వీకరించలేదు. ఆకలి తెలుస్తుంది, దప్పిక తెలుస్తుంది, అన్నీ తెలుస్తుంది. అడుగుతున్నాము హరే కృష్ణ రెండు గంటలు కూర్చొని, కానీ అడగట్లేదు. శ్రద్ధగా అది శ్రద్ధగా అడిగితే కృష్ణుడు సిద్ధంగా ఉన్నాడు ఇవ్వటానికి. మన శ్రద్ధ అనుసారం ఇప్పుడు కొన్నిసార్లు వడ్డించేటప్పుడు ఏమంటారండి? చాలే అంటారు. అంటే అర్థమైంది? ఇంకా కావాలని ఉంది, నువ్వు నాకైతే మొహమాటంగా ఉంది వద్దులే అని. అంటే కృష్ణుని అడగడం, ఇస్తావా అంటే వద్దులే, ఏమిస్తావులే. భాష్యం, ప్రియవ్రతని చరితమును సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు వివరించి చుండెను. అటు అద్భుతమైన అసాధారణము కర్మలను గురించి పరీక్షితునకు సందేహం కలగవచ్చును. కనుకనే సుఖదేవ గోస్వామి అతనితో ఇలా రూఢిగా పలుకుచున్నారు. ఈ ప్రియవ్రతుడి యొక్క అద్భుత కార్యక్రమం ఏంటి? ఏం చేశాడు ఆయన ప్రియవ్రతుడు? చెప్పండి. రతం భూమండలాన్ని ఏడు సప్తసం ఏడు సముద్రాలు కానీ తన రథం మీద వెళ్ళి దాని జాడల అక్కడ అంత ఘనకార్యం ఎలా చేయగలడు అని సంశయం రావచ్చేమో పరీక్షిత్ మహారాజుకి. భక్తుడు ఏదైనా చేయగలడు అనేదానికి ఇక్కడ చెప్తున్నారు. హనుమంతుడు ఏం చేశాడు? ఎన్ని యోజనాలు ఉంది అది? సముద్రం అయితే దాటగలిగాడు కదా. ఇక్కడ ఏమి భగవంతుడికి ఎంత శరణాగతి పొందారో శరణాగతి పొందిన ఆ స్థాయి మేరకు అద్భుతమైన కార్యాలు చేయగలరు. అంటే స్వతహాగా శక్తి లేదు, జీవుడు అల్పుడు, ఏం చేయలేడు. స్వతహాగా శక్తి లేదు, భగవంతుడితో సంబంధం ఏర్పడి ఎంత గాఢమైన సంబంధం ఉంటుందో అంత గొప్ప పనులు చేయగలరు. రాజా, ప్రియవ్రతని అద్భుతముకు కార్యమును గురించి సందేహం వద్దు. భగవానుడు ఉరుక్రముడని తెలియబడిన కారణమున భగవద్భక్తునకు ఏదైనాను సాధ్యమే. ముల్లోకములను మూడు అడుగులతో ఆక్రమించటానడి అద్భుతముకు కార్యం చేసిన వామనదేవునకు ఉరుక్రముడని పేరు. వామనదేవుడు తనకు మూడు అడుగుల నేల ఇవ్వమని బలిమహారాజుని అర్థించను. బలిమహారాజు దానిని ఇచ్చినంతనే భగవానుడు రెండు అడుగులతో సమస్త విశ్వమును ఆక్రమించి మూడవ అడుగు కొరకు తన పాదమును అతని శిరముపై ఉంచండి. అట్టి మహాద్భుతమైన లీలలను శ్రీ జయదేవ గోస్వామి ఇలా వర్ణించండి. చలయసి విక్రమణి బలిమద్భుత వామన పదనక నీరజనిత జన పావన కేశవద్రిత వామన రూప జయ జగదీశ. వామన రూపము ధరించిన కేశవునకు జయము. హే జగన్నాథ, భక్తుల సమస్త అమంగళమును హరించువాడా, ఓ అద్భుతమైన వామనదేవ, నీ అడుగులచ్చే బలి మహారాజును మాయ చేసితివి. బ్రహ్మాండమును ఛేదించినప్పుడు నీ పాదపద్మ నఖములను కడిగిన జలము సమస్త జీవులను గంగానది రూపమున పవిత్రులను చేయుచున్నది. ఇంతవరకు ఏం వివరించారు ఇక్కడ భగవంతుని యొక్క గొప్పతనం గురించి. ఉరుక్రమ అనే పదం ఉంది కదా శ్లోకంలో, ఉరుక్రమ. పురుషకార అంటే ఏమని చూడండి, స్వీయ ప్రభావం. ఎవరి ప్రభావం, ఎవరి ప్రభావం అని ఇక్కడ స్వీయ ప్రభావం అంటే అవును, స్వీయ ప్రభావం అంటే ఎవరి ప్రభావం అని ఇక్కడ. ఉరుక్రమ అని ఎవరి పేరు, పక్కనే ఉంది కదా పురుషకార ఉరుక్రమస్య. ఉరుక్రమ అంటే ఎవరు, వామనదేవు. మరి ఎవరి స్వీయ ప్రభావం ఇక్కడ, భగవంతుడి ప్రభావం. ఉరుక్రమ, ఉరుక్రమ అనే దానికి ఇక్కడ ఏమి వివరించారు, ప్రియవ్రతుడు అటువంటి గొప్ప కార్యాలు చేయగలడా అంటే చేయగలడు, ఎందుకు భగవంతుని ఆశ్రయించిన వాళ్ళు ఏదైనా చేయగలరు అనే దానికి ఇక్కడ ఉరుక్రమ అనే దానికి వివరణ ఇచ్చారు ప్రభుపాద. ఇంతవరకు మనం చదివిన దాంట్లో ఉరుక్రమ పుంసం తదంగ్రి రజస. ఏ విధంగా భగవంతుడి పాదపద్మ ధూళి, పాదపద్మ ధూళి అంటే మొట్టమొదటి ఉరుక్రమ అంటే ఏంటి, గొప్ప కార్యాలు అంటే ఏంటివి, అసాధారణం, ఎవరు చేయలేరు కని విని ఎరగని రీతిలో. భూత భవిష్యత్తు వర్తమానాల్లో కూడా ఇంకెవరు, భవిష్యత్తులో ఎవరన్నా చేస్తారా, చేస్తే ఆయనే చేయాలి, ఇంకెవరు చేయలేరు, ఇంకెవరు చేయలేరు. గతంలో ఎవరన్నా చేశారా, లేదు ఆయనే చేసి ఉండాలి చేస్తుంటే. ఇప్పుడు ఎవరన్నా చేస్తారా, ఆయనే చేస్తుండాలి చేస్తుంటే. అది ఉరుక్రమ. ఊరు, ఊరు అంటే మహా చాలా గొప్పది ఘనకార్యం, ఎవ్వరు చేయలేనటువంటి అసాధారణ కార్యం, అది ఉరుక్రమ అంటే. ఎవరైతే భగవంతుని పాదపద్మాలను ఆశ్రయిస్తారో వాళ్ళు కూడా అసాధారణ కార్యకలాపాలు చేయగలరు అనేది ఇక్కడ. అదే ఆ పాదపద్మ ఆశ్రయం ఎలా ఉంటుందంటే, ఒక్కసారి పవిత్ర హరినామం చెప్పినా చాలు అతను అద్భుతాలు చేయగలడంట. మనం ఎన్నిసార్లు చెప్తున్నాం ఈ రోజుకి, ఒక్క శుద్ధనామం ఒక్కసారి హరినామం ఉచ్చరిస్తే చాలు ముక్తి పొందేస్తారంట. ముక్తి అంటే ఇదే, ఆకలి దప్పిక శోకము మోహము వీటి ఈ ప్రభావం ఉండదండ. ఎంతమందికి ఉంది ఆకలి, నలుగురికే ఉంది, మిగతా అంత ముక్తులయ్యా. ఇప్పుడు వండిందంతా మిగిలిపోతుంది. అయితే మీరు గుళ్ళో వాళ్ళు కూడా ముగ్గురే చేయొచ్చారు, ముగ్గురికి ఆకలి ఉంది. హరే కృష్ణ. కాబట్టి ఒక్క హరినామం, శుద్ధ హరినామం ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు అంట, దేహభావం నుంచి బయటపడిపోతారు. శుద్ధ నుంచి అర్థం చేసుకోవచ్చు, మనం ఈ జపం ఏ స్థాయిలో చేస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. పొంగిపోయేదానికి లేదు, ఇస్కాన్లో చేరేనని పొంగిపోయేదానికి లేదు. పొంగిపోతే ఏమవుతుంది, పొయ్యిలో పడిపోతాం, పాలు పొంగిపోతే అలా ఉంటుంది మన పరిస్థితి. చేరావు మంచి విశ్వవిద్యాలయంలో, చేరనైతే చేరావు, చేరిన తర్వాత ఏం చేస్తున్నావు, చక్కటి మార్కులతో పాస్ అయ్యేదానికి ఏం అభ్యాసం చేస్తున్నావు. అడ్మిషన్ అయిన వెంటనే సరిపోయిందా, నాకు స్కూల్లో అడ్మిషన్, మంచి స్కూల్లో నాకు సీట్ వచ్చింది, వచ్చింది తర్వాత నువ్వు ఆ సీట్ వచ్చిందని ఉపయోగించుకోవాలి కదా, ఉపయోగించుకొని బయటపడాలి కదా. సీట్ వస్తే సరిపోతుందా, మన పరిస్థితి అంతే. నా చేతికి జపమాలు వచ్చింది, నేను ఇస్కాన్లో ఉన్నాను, నేను చూడ అన్ని వదిలేసుకొని వచ్చాను, అది ఏం వదిలేసుకొని వచ్చావు, అంత తేలికేం కాదు. అడ్మిషన్ వచ్చిన వెంటనే నీకేం ఉద్యోగం వస్తుందని ఏం గ్యారెంటీ లేదు. దాంట్లో చదివి చక్కగా మంచి మార్కులతో రాణించాలి, ఉన్నత స్థితిలో ఉన్నతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించాలి, సాధించాలి, అప్పుడు నీకు ఉన్నతమైన స్థితి. లేకుంటే ఎందుకు పెద్ద మంచి పేరున్న యూనివర్సిటీలో విశ్వవిద్యాలయంలో చేరినప్పటికీ కూడా పనికి రాకుండా పోయే వాళ్ళు కూడా ఉన్నారు. మంచి పేరున్న ఆసుపత్రిలో చేరావు రోగం నయం కావాలని, చేరిన తర్వాత ఏం కావాలి, ఏం చేయాలి? అక్కడ సిబ్బంది ఏదైతే చెప్తారో, వైద్యుడు, వైద్యుడి కింద ఉన్న కాంపౌండరు, వాళ్ళు ఏదైతే చెప్తారో, నర్సులు, అది చెప్పినట్లు చేయాలి. అది చేయట్లేదు, ఆసుపత్రిలో చేరావు, ఏం ప్రయోజనం? రోగం తగ్గదు, ఆసుపత్రికి కూడా చెడ్డ పేరు వస్తుంది. చూడు, ఈ ఆసుపత్రికి ఇంత మంచి పేరు ఉంది, దాంట్లో చేర్చుకున్నారు, వారం రోజులు ఉంచుకున్నారు, నా జ్వరమే తగ్గలేదని బయటకు వచ్చి ఆసుపత్రిని అంటావు చివరికి. నువ్వు అనుకున్నా కూడా నిన్ను చూసి వేరే వాళ్ళు అన్న అంటారు. నిన్ను చూడు, వారం రోజులు ఉన్నాడు ఆసుపత్రిలో, తగ్గలేదు, మిగతా వాళ్ళందరూ చెప్పారు ఈ ఆసుపత్రి చాలా మంచిదని, ఈయనకు తగ్గలేదు చూడు అని. మనం అలా కాకూడదు. ఇస్కాన్కి, ఇస్కాన్ ఆధ్యాత్మిక ఆసుపత్రి, ఇది ఫ్రీ అడ్మిషన్ ఇచ్చారు అందరికీ, ఇచ్చారు. దాన్ని ఉపయోగించుకొని ఇచ్చిన వైద్యం స్వీకరించి తొందరగా నయమైతే అప్పుడు అందరు చూడు, వీళ్ళు ఇస్కాన్లో చేరి ఎంత సంతోషంగా ఉన్నారో చూడు, ఎంత ఆనందంగా ఉన్నారో చూడని మనల్ని చూడిస్తే, వేలు ఇట్ట చూపించా అంటే మనం ఆ వేలు పట్టుకొని నువ్వుకుంటా లోపలి కానీ తీసుకురావాల్సింది. కాబట్టి ఇక్కడేమి ఒక్క హరినామం, ఇక్కడేమి సకృత్ అదదీత, సకృత్ అంటే ఏముంది అర్థం, ఒక్కసారి పవిత్ర హరినామం చెప్తే చాలు అద్భుతాలు సాధించగలవండి. అంటే మనము ప్రయత్నం చేస్తున్నాం కానీ మనం నిజంగా శుద్ధనామం చెప్పడం లేదని అర్థం చేసుకోవాలి. అందుగురించి పొంగిపోయేది ఏం లేదు. ఏముంది పొంగిపోవడానికి? ఏము శుభ లక్షణాలు ఉన్నాయని మనలో పొంగిపోవడానికి చెప్పండి. జపమే ఒక్క నామం చెప్తే చాలు అంటే, ఇక్కడ చెప్తున్నారు ఒక్కసారి చెప్తే చాలు అని. ఎన్ని సంవత్సరాల నుంచి జపం చేస్తున్నా నేను, ఎన్ని మాలలు ఏంటో అయినవి, మాలలు తిరుగుతూనే ఉన్నాయి. అటువంటి దీనహీన అనేది భావన పెరుగుతూ ఉంటే అప్పుడు ఇక్కడ భగవంతుడి పాద పద్మతుల్ని ఆశ్రయించడం తేలికవుతుంది. అందుగురించి ఏంటంటే సాధన బాగా చేయాలి. సాధన బాగా చేస్తూ ఉంటే ఒకరోజు అర్థమవుతుంది నీకేమని, నా సాధన ఒక పైసాకు పనికిరాదు అని. సాధన బాగా చేస్తే అర్థమవుతుంది, సాధనే చేయకుండా ఉంటే అతనికి ఏమనిపిస్తుంది, నేను బాగా చేస్తున్నా. సాధన బాగా శ్రద్ధగా చేసిన భక్తుడికి అర్థమవుతుంది, నా సాధన వల్ల ఏది కాదు, ఏమన్నా కూడా గురు శిష్య పరంపరలో గురువును ఆశ్రయించాలి, గురువును ప్రార్థన చేయాలి, వాళ్ళు ఏదన్నా అనుగ్రహం చూపిస్తేనే నేను పైకి వెళ్తాను అనేది కలుగుతుంది. ఒకరోజు సాధన బాగా చేసిన భక్తుడికి కలిగే సాక్షాత్కారం ఏంటి, నా సాధన ఒక పైసాకు పనికిరాదు. తుమర కరుణ సార, ఎవరి కరుణ? యోగ్యత విచారే కీచునహి పాయ. యోగ్యత, నాకు ఏం యోగ్యతలు ఉన్నాయి పరీక్ష చేసి చూసుకుంటే, కీచునహి పాయ అంటే లేచే మాత్రం లేదు, ఒక్క అర్హత కూడా లేదు నాలో. తుమర కరుణ సార, గురుదేవ్ కృపా బిందుదియ, మీరు కరుణ ఇస్తే ఆ సారంతోనే నేను బతకగలను, కానీ నా సొంత ప్రయత్నం అంటే ఏం అర్హత లేవు నా దగ్గర. అది కలుగుతుందంట చక్కగా సాధన చేసిన భక్తుడికి. ఆ రోజు భగవంతుడి పాద పద్మతుల్ని గట్టిగా ఆశ్రయిస్తాడు, భక్తుల్ని ఆశ్రయిస్తాడు. సరిగా సాధన చేయకుండా ఉంటే ఆ స్థితికి ఎప్పుడు వస్తాం మేము? సరే, ఇక్కడే మీ ఊరుక్రమ ఇంతవరకు చదివిన దాంట్లో వామన దేవుడి గురించి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు వామన దేవుడి గురించి? చిన్న పిల్లవాడిగా వచ్చాడు, విశ్వాన్ని ఆక్రమించేసుకున్నాడు. అంటే భక్తుడు కూడా చూడడానికి సాధారణ వ్యక్తిలాగా ఉంటాడు, ఏదైనా చేయగలడు అతను, అనేదానికి ఇక్కడ చెప్పారు. దేవదేవుడు ఒక శ్రీకృష్ణుడు సర్వశక్తిమంతుడు కనుక సామాన్యునకు అద్భుతంగా గోచరించినట్టు కార్యములను చేయగలడు. అదేవిధముగా కృష్ణ పాద పద్మాశ్రయమును పొందిన భక్తుడు కూడా సామాన్యుడికి ఊహాతీతమైన అద్భుత కార్యములను వనర్చగలడు. అది ఆ పాదపద్మ ధూళి యొక్క అనుగ్రహం చేతనే సాధ్యమవును. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుని పాదపద్మములను ఆశ్రయించమని మనకు ఎలా ఉపదేశించారు? నందతనయ, నేను నీ నిత్యదాసుడనైనప్పటికీ ఏదో కారణం చేత ఈ జనన మరణ సముద్రమును పడ్డాను. ఏ సముద్రంలో పడ్డారు? భవసాగరం. ఈ భవసాగరం నుండి నన్ను లేవనెత్తి నీ పాద పద్మముల చెంత ఒక రేణువుగా నిలుపుకున్నాము. శ్రీకృష్ణ పాదపద్మ ధూళిని స్వీకరించమని అంతట నిస్సందేహముగా విజయము ప్రాప్తించునని శ్రీ చైతన్య మహాప్రభు మనకు బోధించుచున్నారు. ఇక్కడ సముద్రంలో నువ్వెంత ఈత కొట్టినా, సముద్రం మధ్యలో పడ్డ తర్వాత ఎంత ఈత కొట్టినా నీ వల్ల కాదు బయటకు రావడం. సముద్రం మధ్యలో పడిన తర్వాత మంచి గజ ఈతగాడివే నువ్వు, కానీ నీ వల్ల కాదు బయటకు రావడం. పైనుంచి రావాలి, నేను రక్షించేవాళ్ళు. అందుగురించి ఇక్కడ భవసాగరంలో పడిపోయాను, సాగరం అనేది తీశారు. ఏం సాగరం ఇక్కడ? జీవి ఫలే విష సాగర. విషయసాగరం అంటే ఏంటి? ఆహార నిద్ర, ఆకలి దప్పిక, ఇవన్నీ విషయ విషయాచాటి కబే శుద్ధ అభిమాన్ కబే అమయరేబో శ్రీ బృందావన్. బృందావన్ ఎక్కడుంది? బృందావన్ మథురా దగ్గర. ఎంత ట్రైన్ టికెట్? ఎంత? 600 రూపాయలు ట్రైన్ టికెట్. అక్కడ బృందావన్ చూసి వస్తాము. కాదు, ముందు నీకు ఆకలి దప్పిక తగ్గాయా లేదా మర్చిపోయావా లేదా, అప్పుడు బృందావన్ కనిపిస్తుందని. భగవంతుని అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా రాధాకృష్ణ లీలలు అర్థం చేసుకోవాలంటే కనీసం నీకు ఆకలి దప్పిక ప్రభావం నుంచి బయటపడ్డావా లేదా అంత మటుకని ఉండాలి కనీసం. అప్పుడు ఆలోచించవచ్చు రాధాకృష్ణ లీలలు అంటే ఏంటి. అందు గురించి అది చర్చించారు, ఎక్కడ చర్చించనివ్వరు కూడా. భౌతిక అస్తిత్వమునందున్న ప్రతి జీవుడు భౌతిక దేహం వలన షడ్గుణములచే అనగా ఆకలి దప్పిక, శోకము, మోహము, ముసలితనము, మృత్యువులచే నిరంతరము కలతకు గురి అగును. యారు కొరడా దెబ్బలతో పోల్చారు. కొరడా దెబ్బలు ఆకలి తట్టుకోలేరు, దప్పిక తట్టుకోలేరు, శోకం, మోహము, ముసలితనము తప్పించుకోలేని కొరడా దెబ్బలు ఇవి. చేతులు ఒక కళ్ళు కట్టేశారు నీకు, కొరడాతో కొడుతున్నారు, ఏం చేస్తావు? తప్పించుకోలేరు అనేది. కానీ తప్పించుకునే మార్గం ఉంది. ఏం చెప్పారు భావంలో? భగవంతుని పాదపద్మ ధూళిని స్వీకరించిన వాడు మీద ఏం ప్రభావం ఉండదు. ఇది ఆకలి దప్పిక, ఈ కొరడా దెబ్బలు. ఆకలి దప్పిక, శోకము, మోహము, ముసలితనము, మృత్యువులచే నిరంతరము కలతకు గురి అవ్వడం. నిరంతరం అంటే అంతరాయం లేకుండా, ఒక క్షణం కూడా విరామం లేకుండా, ఈ ఆరింటిలో 1, 2, 3, 4, 5, 6 ఎప్పుడు వీటికి లోనవుతూనే ఉంటాము. ఈ 6 లేకుండా, ఈ ఆరింటిలో 1 కూడా లేకుండా ఎప్పుడు ఉంటాము? అయినను ఇవే కాక మనస్సు, పంచ జ్ఞానేంద్రియములు అనేవి వేరొక షడ్గుణములు కూడా కలవు. ఈ 6కు తోడు ఇంకా ఉన్నాయంట. మనస్సు ఉంది, ఇంకా ఏడిపించేది, ఇంకా పంచ జ్ఞానేంద్రియములు. అవి లాగుతుంటాయి, మంచి వాసన చూపించు, మంచి రూపం చూపించు, మంచి తినిపించు. అయినను విశుద్ధ భక్తుని మాట అటుంచి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, విశుద్ధ భక్తుడు చాలా తేలికగా జయించేస్తాడు వీటిని, వీటి ప్రభావం ఉండేదంటే శుద్ధ భక్తుడి మీద. వీటి ప్రభావానికి లోను కాడు. మరి ఇక్కడ అంత్యజ అంటే అంత్యజ చండాలుడు అంటే చాలా నీచ కుటుంబంలో పుట్టిన వ్యక్తి. అటువంటి వ్యక్తి అయినప్పటికీ ఒక్కసారి పవిత్ర హరినామం ఉచ్చరించినచో భవబంధం నుండి వెంటనే విడిపడగలడు. అతనికి కూడా ఆకలి దప్పిక ఈ మనసు ఇంద్రియాలు అన్నింటి బయటపడిపోతాడు. క్రిందికి చండాలుడు అని చెప్పారు అంటే వాళ్ళ చైతన్యం చాలా 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 దిగజారిపోయి ఉంటుంది. అంటే చైతన్యం ఎంత దిగజారిపోయింటే అంత ఎక్కువగా ఆహార నిద్ర భయ మైథునము మనస్సు ఇంద్రియాలకు లోనై ఉంటారు. అందుగురించి చెప్తున్నారు ఇక్కడ. విశుద్ధ భక్తుడి మాట ఎందుకండి, అవసరమే లేదు, ఆయన ఎప్పుడో జయించేసి ఉంటాడు. చండాలుడు అతి నీచమైనటువంటి చైతన్యం కలవాడు. అటువంటి వ్యక్తి కూడా హరినామం ఒక్కసారి ఉచ్చరిస్తే వెంటనే ఈ స్థాయికి ఆకలి దప్పిక జయించేస్తాడు. అతన్ని ఏం చేయలేవు, అంత ఉన్నత స్థితికి వస్తాడు. కానీ బ్రాహ్మణునిగా జన్మించనిది ఏ వ్యక్తిని బ్రాహ్మణునిగా అంగీకరించమని కొన్నిసార్లు బ్రాహ్మణ కులస్తులు పలుకుచుందురు. ప్రస్తుత దేహము గత కర్మ ఫలముగా లభించినది కనుక గతమున బ్రాహ్మణునిగా ప్రవర్తించిన వాడే బ్రాహ్మణ వంశమును జన్మించునని వారి వాదం. కనుక బ్రాహ్మణునింట జన్మించనిదే మనిషిని బ్రాహ్మణునిగా అంగీకరించజాలమని వారి వాదన. కానీ అంత్యజుడైనను విదూర విగత చండాలుడు ఒక్కసారి హరినామను ఉచ్చరించినచో ముక్తుడగునని ఇచట పేర్కొనబడినది. ముక్తుడగునను దాని భావం అతడు దేహము మార్చివేయునని ఏ సనాతన గోస్వామి ఈ విషయం ఇలా ద్రోహపరిచింది. యథాకాంచనతాం యాతికాంశం రసవిధానత తథా దీక్షా విధానేన ద్విజత్వం జాయతే నృణం. చండాలుడైనను విశుద్ధ భక్తునిచే హరినామ దీక్షితుడైనప్పుడు గురువు ఆదేశ పాలన చే అతని దేహము మార్పు చెందును. అతని దేహం మారినట్లుగా కళ్ళకు కనిపించకున్నాను. శాస్త్ర ప్రకారము శాస్త్రవచనమును విశ్వసించి దేహము మారినదని గ్రహించాలి. ఈ విషయమున తర్కం అనవసరం. స జహాతి బంధం, అతడు భవబంధమును త్యజించును అని ఈ శ్లోకము స్పష్టంగా పలికినది. కర్మానుసారం కలిగినట్టి భవబంధమునకు శరీరము ఒక గుర్తు. స్థూల శరీరం మార్పు చెందుటను మనము చూడలేకపోయినను పవిత్ర హరినామ కీర్తనము సూక్ష్మదేహమును వెంటనే మార్చివేయగలదు. ఏమి సూక్ష్మదేహం? సూక్ష్మదేహం మారిపోతుందంట. స్థూల శరీరము కూడా మారుతుంది కానీ మన కళ్ళకు కనిపించదు, మనం అర్థం చేసుకోలేకపోవచ్చు. సూక్ష్మ శరీరం అయితే మారుతుంది. ఆ విధంగా సూక్ష్మదేహం మారును కనుక జీవుడు భవబంధం నుండి వెంటనే విడివడును. స్థూలదేహం నందలి మార్పులు సూక్ష్మ శరీరం వలన కలుగునట నిస్సందేహమే. స్థూల శరీరం నశించిన తరువాత సూక్ష్మదేహమే జీవుని ప్రస్తుత దేహం నుండి ఇంకొక దేహమునకు కొనిపోవు. సూక్ష్మదేహమును దేహమున మనస్సే ప్రబలమైనది కనుక మనసు శ్రీకృష్ణ భగవానుని లీలలను లేదా పాదపద్మములను స్మరించుట ఎందు సంలగ్నమైనచో అతడు తన ప్రస్తుత దేహమును మార్చివేసి పవిత్రుడైనట్లుగానే తెలుసుకోవాలి. అందువలన చండాలుడు కానీ లేదా పతితుడు కానీ లేదా హీనకులుజుడు కానీ ప్రామాణికమగు మంత్రదీక్ష విధానముచే బ్రాహ్మణునిగా నగుట నిరాపేక్షణీయమైనది. నామమహిమ గురించి వివరిస్తున్నారు ఇక్కడ. మొదట సగమేం వివరించారు, భగవంతుడి పాదపద్మాల్ని ఆశ్రయించిన భక్తుడు ఎంత గొప్ప కార్యాలు ఘనకార్యాలు చేయగలడు, సాధారణ వ్యక్తి ఊహకు అందనివి చేయగలడు. తర్వాత దాన్ని వివరించారు ఎలా ఆశ్రయించాలి అంటే నామాన్ని స్వీకరించడం ద్వారా ఆశ్రయం చాలా తేలిక. భగవంతుని పాదపద్మాలను ఆశ్రయించడం అంటే భగవంతుని నామాన్ని ఆశ్రయించడం. హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ
అని ఎప్పుడైతే చెప్తున్నామో హరే కృష్ణ మహామంత్రం అర్థం ఏంటి నిన్న విన్నారు కదా, నిన్న భాగవతం క్లాస్లో మహారాజ్ చెప్పింది. ఎవరెవరు విన్నారు నిన్న? ఇది చెప్పారు మహారాజ్. దీని అర్థం ఏంటి? ఈ శ్లోకమే చెప్పారు అయినంద తనుజ కింకర్. ఈ హరే కృష్ణ రోజు చేస్తున్నాం మనం ఉదయము, దాని అర్థం ఏంటి అని చెప్పారు. నీ సేవకుడిని నీ సేవకుడిని నీ సేవకుడిని సేవ స్వేగ కిం కర నేను సేవకుడిని సేవకుడిని అని చెప్తున్నావు మాటి మాటికి. హరే కృష్ణ మహామంత్రం అంటేనే నేను సేవకుడిని, సేవ ఇవ్వు నాకు సేవ ఇవ్వు అని అర్థమా? సరిగా బాగా జపం చేసిన రోజు ఏ సేవ ఇచ్చినా కూడా చేయాలనిపిస్తుంటుంది. సరిగా వినని రోజు ఇది ఎందుకు చెప్తారు నాకు, ఈ సేవ ఎందుకు చెప్పారు, అదే ఎందుకు చెప్పలేదు, ఇదే ఎందుకు చెప్పారు, అదే ఎందుకు లేదంటే ఎప్పుడెప్పుడు అయిపోతుందా? లేదా చెప్పిన వాళ్ళు అటు పక్కకు వెళ్తూనే కొంచెం విరామం తీసుకోవటం అంటే ఆ రోజు నీ సేవ కావాలి అని సరిగా అడగలేదు అని అర్థం. సరిగా అంటే హృదయంలో నుంచి అడగలేదు, నాలుకపై నుంచి అడిగాను. సరే మొత్తాన్ని ఇక్కడ మీ నామం గురించి వివరించారు. భారతదేశంలో భ్రష్టు పట్టిన వ్యవస్థ ఏంటి ఇక్కడ అంటే, బ్రాహ్మణ కులంలో పుడితేనే నువ్వు బ్రాహ్మణుడివి, అప్పుడే నువ్వు యజ్ఞం చేయొచ్చు పూజ చేయొచ్చు, లేకుంటే నీకు అనుమతి లేదు, నువ్వు బయటే ఉండాలి రాకూడదు. ఇటువంటి భ్రష్టు పట్టిన వ్యవస్థ ఇది తప్పు అని చెప్తున్నారు ఇక్కడ. చండాలపి ద్విజశ్రేష్ఠ హరిభక్తి పరాయణ, చండాల కుటుంబంలో పుట్టినా కూడా హరిభక్తుడివైతే ద్విజశ్రేష్ఠ, ద్విజుడి కంటే కూడా శ్రేష్ఠుడు ఉన్నతమైన వాడు. ఏమవుతాడు అతను? వైష్ణవ అవుతాడు. ఎన్ని నిదర్శనాలు ఉన్నాయి ఇస్కాన్లోనే, ఎన్ని నిదర్శనాలు ఉన్నాయి భాగవతంలో, ఎన్ని నిదర్శనాలు ఉన్నాయి. హరినామము ఎవరైనా ఉచ్చరించవచ్చు అనేది ఇక్కడ చెప్తున్నారు. ఫలాని వ్యక్తే హరినామం చెయ్యాలి అని ఏం లేదు, చండాలురు కూడా హరినామం చేయొచ్చు, కానీ వెంటనే అతను యజ్ఞాలు ఆచరించే బ్రాహ్మణుని స్థితిని కూడా అధిగమించిపోతాడు. అంటే చాలా తేలికగా అతను యజ్ఞాలు పూజలు ఇటువంటివి చేసే అర్హత చాలా తేలికగా సాధిస్తాడు హరినామం చక్కగా పలికితే, ఉచ్చరిస్తూ ఉంటే. అందుకు ఇక్కడ ఏం రాశారు, వాళ్ళు ఏం వాదిస్తారు, బ్రాహ్మణ కులంలో పుడితేనే మీరు చేయాలి. దానికి ప్రభుపాద మంచి వివరణ ఇచ్చారేంటి, దీక్ష ఇక్కడ కాంచనం. కాంచనం అంటే బంగారు, కాంశం అంటే కాంశ
సిల్వర్
వెండి,
కాంశ సిల్వర్
అక్కడేముంది. యథా కాంచనతాం, కాంశం అంటే కంచు కాదు, కంచు కాదు, బెల్ మెటల్ అనండి శ్లోకం. లేదా యథా కాంచనత ఏమి చదువు, తెలుగులో ఉంటే ఇంగ్లీష్లో లేదా? సరే ఇక్కడ కంచు, కంచు ఒక రసాయన ప్రక్రియ, కెమికల్ ప్రాసెస్ ద్వారా బంగారు అవుతుందండి, బంగారుగా మారిపోతుంది. అది ఇక్కడ శ్రీ సనాతన గోస్వామి ఎప్పుడైతే దీక్ష విధానం, ప్రామాణికమైన గురువును ఆశ్రయించి నామం స్వీకరించి ఆయన ఆదేశ పాలన చేస్తూ ఉంటే, నువ్వు ఎంత నీచ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా నీ స్థితి చాలా ఉన్నతమైన స్థితికి వచ్చేస్తావు, శరీరం మార్చకుండానే, అంటే మళ్ళీ జన్మ తీసుకోకుండానే ఇదే జన్మలోనే నువ్వు బ్రాహ్మణ కాదు ఇంకా ఉన్నత స్థాయికి రాగలవు. దానికి ఎలా ఇచ్చారు వివరణ, శరీరాలు మారే దేనివల్ల, మనస్సు వల్ల. మరణ సమయంలో ఏ శ్లోకం ఉంది, ఎంఎం వాపి స్మరణ భావం త్యజించండి. స్మరణ భావం ఎటు ఏ స్మరణ వస్తుంది అంటే సూక్ష్మ శరీరము మనస్సు, మనసులో ఎటువంటి ఆలోచన వస్తుందో దానికి తగ్గ స్థూల శరీరం వస్తుంది. ఇక్కడ ఎవరైతే హరినామం శ్రద్ధగా చెప్తున్నారో ఆ భక్తుడి శరీరం మారిందా మారలేదా, ఇదే జన్మలో మారిందా మారలేదా అది ఇక్కడ వివరణిస్తుంది. మారిందా మారలేదా, స్థూల శరీరం మారినట్లు గమనించకపోవచ్చేమో సూక్ష్మ శరీరం మారిపోతుంది అని. సూక్ష్మ శరీరము కారణం స్థూల శరీరానికి, కాబట్టి ఈయన సూక్ష్మ శరీరం పూర్తిగా మారిపోయింది కాబట్టి ఇంకా స్థూల శరీరము మారిపోయినట్లే నీ కళ్ళకు కనిపించకపోవచ్చు. అందుగురించి భక్తుడి శరీరాన్ని భౌతికం అనకూడదు, భక్తుడిని పట్టుకొని నీది ఏ కులము ఏ మతము ఏ జాతి అని అనకూడదు అనేది. అలా అంటే ఏమవుతుంది, ఎక్కడికి వెళ్తారు, వైష్ణవి జాతి బుద్ధి, తర్వాత అచ్చే విష్ణు శిలాది, సలగ్రామం చూసి ఇది రాయి దీన్ని చెక్కతో చేశారు అక్కడ అనుకుంటే చక్కగా రాస్తా దారి ఏర్పరచుకుంటారు. వైష్ణవి జాతి బుద్ధి అచ్చే శిలాది విష్ణు గురుసు, గురువు నాలాగానే తింటున్నాడు ప్రసాదం, నాలాగానే పదర్మాలు చేస్తున్నాడు, ఏం తేడా, పైనకి కూర్చొని సింహాసనం మీద కూర్చుంటాడు నాలా, నేనెందుకు కూర్చోకూడదు. గురుసు నరమతి తర్వాత గంగా జలంని సాధారణ జలం అనుకోవడం, హరినామాన్ని సాధారణ నామం అనుకోవడం అన్వయించుకోవచ్చా లేదా. ఏముంది హరికృష్ణ హరికృష్ణ ఎప్పుడు హరికృష్ణ ఏం లేదు మీకు ఏం తెలియదు అని సాధారణం అనుకోవడం, అది హరినామాన్ని సాధారణం. ఈ శ్లోకంలో అదే ఇది అసాధారణం, సాధారణమైన వ్యక్తి అర్థం చేసుకోలేడు హరినామాన్ని. ఎంత నీచ స్థితిలో ఉన్న వాళ్ళైనా కూడా ఉన్నత స్థితికి రాగలరు. ఇది మహాప్రభు కరుణ మన మీద భగవంతుడు. సరే ఇక్కడ హరినామం ఇంత శక్తి అంటున్నారు కదా, ఎంత నీచాతి నీచ నికృష్ట స్థితిలో ఉన్నా సరే ఉన్నత స్థితికి రాగలడు ఎప్పుడు
పవిత్రంగా
హరినామాన్ని స్వీకరిస్తే శ్రద్ధగా. ఇంత శక్తి ఎలా వచ్చింది హరినామంకి, అభిన్నత్వం ఏ శ్లోకం అది, నామచింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ అభిన్నత్వ పూర్ణశుద్ధో నిత్యముక్తో అభిన్నత్వం నామన నామ నామిన అంటే నామ అంటే ఇక్కడ ఎంత దిగజారిపోయి ఉన్న వాళ్ళైనా సరే తప్పకుండా ఉన్నత స్థితికి వస్తారు వెను వెంటనే, అది కూడా వెను వెంటనే, అదే జన్మలో అని కాదు అదే క్షణంలో అని కూడా చెప్పచ్చు శుద్ధంగా నామం పలికినప్పుడు. కాబట్టి తర్వాత జన్మ గురించి చెప్పే అవసరమే లేదు. అది భగవంతుడి నామము, భగవంతుడు ఎంత శక్తివంతమైంది, నామనామకారి బహుధా నిజ సర్వశక్తి, నిజ సర్వశక్తి నీ యొక్క శక్తులన్నింటిని తత్ర అర్పిత, అర్పిత అంటే తత్ర అర్పిత నామంలో ఉంచవన్నీ నీ శక్తులన్నింటినీ. మరి నీలో శక్తి ఉందా, మళ్ళీ నీలో అదంతా అక్కడ ఉంచితే నీలో ఎక్కడి నుంచి వచ్చిన శక్తి, పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ. మూడోలు ఏం చెప్తారు దీనికి, సున్నాలోంచి సున్నా తీసే సున్ననే సున్నాకు సున్నా కలిపితే సున్ననే సున్నాకు సున్నా సున్నా. ఎవరు సున్నా గురించి ఇన్ని సంవత్సరాలు తపస్సు చేయాలి, అక్కడికి వెళ్ళి హిమాలయాలకు వెళ్ళి 12 సంవత్సరాలు వ్యాకరణం చదివి గురువు దగ్గర పల్టీలు కొట్టి సున్నాను తెలుసుకునేదానికి, ఎంత తేలిగ్గా చెప్పేస్తారు పూర్ణమదమే సున్నా 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 సున్నా. చిన్నపిల్లడు చెప్తాడు సున్నా అని. పూర్ణమిదం సంపూర్ణ భగవంతుడు పరిపూర్ణుడు, ఎంత తీసుకున్నా కూడా ఆయనలో తిరగదు. ఆ భౌతికమైన ఉదాహరణ సూర్యుడు గురించి చెప్తారు, ఎంత అనంత కాలం నుంచి ఎంత శక్తి వేద జల్లుతున్నాడు కాంతి వేడి, ఏం తగ్గిందా, తగ్గిందేం లేదు ఇంకా పెరుగుతూనే ఉంది ఇప్పుడు తాపం. కాబట్టి ఇక్కడ ఏమి తన భగవంతుడు ఇలా ఎన్ని శక్తులు ఉన్నాయో నామంలో కూడా అన్ని శక్తులు ఉన్నాయి. అది మహాప్రభు కరుణ మన మీద. పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. ఎవరు విజయం సాధిస్తారు? బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళ నామం చెప్తేనే విజయం సాధిస్తారు. చండాల కుటుంబంలో పుట్టిన వాళ్ళ నామం చెప్తే విజయం సాధించరు? లేదు, ఎవరైనా చెప్పచ్చు. పరం విజయతి, పరం అంటేనే అక్కడ అర్థమవుతుంది సుప్రీం సక్సెస్, ఖచ్చితంగా విజయం సాధిస్తావు. ఎవరు ఎవరు చెప్తే వాళ్ళు. నీ గత చరిత్ర ఏదైనా ఉండొచ్చు. బ్రాహ్మణ అంటే ఏంటి? ఉన్నతమైన చైతన్యం. చండాలుడు చాలా 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 దిగజారిపోయిన చైతన్యం. మరి ఆ రెండు శరీరాల్లో ఉన్నది ఎవరు? జీవుడే. జీవుడు ఎవరు అంశ? కృష్ణుడు అంశ. కృష్ణుడు ఎలా పోగొట్టుకుంటాడు తన అంశని? ఇప్పుడు నలుగురు పిల్లలు ఉన్నారు, ఏదో ఆడుతూ ఆడుకుంటూ ఒక చిన్న 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 పిల్లవాడు ఈ మురికి కాలువలో పడ్డాడు, సైడ్ కాలువలో, ఈ మురికి కాలువలో ఈ గుంతలో పడ్డాడు అనుకో. మిగతా ముగ్గురు పిల్లలు పైన ఆడుకుంటున్నారు. సాయంత్రం పూట పిల్లల్ని తొడకొస్తుంటారు తల్లిదండ్రులు ఆడుకోవడానికి. పొరపడిన అక్కడ పడ్డాడే అనుకో, లోపల నీళ్ళలో పడిపోయాడు, మురికి నీళ్ళు అవి. పడిన తర్వాత ఏమంటాడు? పిలుస్తాడో లేదా? అమ్మా నాన్న పని మురికి వదిలేస్తారా? ఇది బాగున్నాడు ఈ పిల్లడు, ఈ ముగ్గురు బాగున్నారు, వీళ్ళని తొడుకొని మురికి వదిలేస్తారా? ఎందుకు వదిలేరు? భగవంతుడి కూడా అంత ప్రేమ జీవుడు అంటే. చండాలుడు అంటే ఏంది? చాలా నీచ 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 నికృష్టమైన చైతన్యం, అంత పాపం. కానీ ఒక్కసారి నానా అమ్మ అని పిలిస్తే, ఇవి పిలవక ముందే తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తూనే ఉంటారు పిలవక ముందే. ఇంకా ఆ జీవుడు ఎప్పుడైతే ఆర్తితో హృదయపూర్వకంగా పిలుస్తాడో, ఇంకా భగవంతుడు భగవంతుడి హృదయం ఎలా అవుతుందో అర్థం చేసుకోండి ఒకసారి. అందుగురించి భగవంతుడి నామము నామరూపంలో ఎంత కరుణ చూపిస్తున్నాడు అనేది. కాబట్టి చైతన్య మహాప్రభు కరమ కరుణ మహావధాన్యాయ అనింది. అంటే ఏమి మహావధాన్యత? వధాన్యత అంటే ఉదారం, మహావధాన్యత అంటే ఇతనికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే లేదు. అందరికీ అందరూ రండి, అందరూ హరే కృష్ణ చెయ్యండి, అందరు ప్రసాదం తీసుకోండి. దాన్ని ఫలాని వాళ్ళే రావాలి, ఇలాంటి అర్హత ఉన్న వాళ్ళే రావాలి, జపం వాళ్ళే చేయాలి. లేదు, ఇది మహావధాన్యత. ఎవరైనా పవిత్రం అవుతారు, ఎంతటి నీచుడైనా పవిత్రం అవుతాడు. మం చెయ్యో వ్యభిచారే, అది భక్తి యోగాన్ని సేవతే సగుణాన్. నా నామం ఎవరైతే స్వీకరిస్తారో, భగవంతుని ఆశ్రయించడం అంటే ఏంటి కలియుగంలో? నామాన్ని ఆశ్రయించడమే కలియుగంలో. కలికాలి నామరూపే కృష్ణ అవతారం. నువ్వు నిరంతరం హరినామం చేస్తూ ఉంటే కృష్ణుడికి శరణాగతి పొందినట్లే. అప్పుడేమవుతావు? క్రమక్రమంగా ఈ మూడు గుణాల నుంచి, క్రమక్రమంగా కాదు, సద్య సవనాయ కల్పతే స్వపచోపి. శునక మాంసం తినే కుటుంబంలో పుట్టినప్పటికీ యజ్జివాకురే వర్తతే నామ తుభ్యం. నీ నామం ఎవరి నాలుక మీద అయితే, ఒకవేళ శునక మాంసం తినే కుటుంబం అంటే చండాలురికన్నా నీచ కుటుంబంలో పుట్టినప్పటికీ అతని నాలుక మీద నీ నామం నాట్యం ఆడుతూ ఉంటే సద్య సవనాయ కల్పతే వెంటనే అప్పటికప్పుడే అతను యజ్ఞాలు ఇటువంటి గొప్ప గొప్ప చేసే అంత స్థాయిని కూడా మించిపోతాడు, చేయగలడు అప్పటికప్పుడే. అంత శక్తి ఉంది హరినామంలో, అంత గొప్ప శక్తి. ఎందుకు? భగవంతుడు ఘనుడు, ఆయన నామము కూడా అహోబత స్వపచతో గొరియాన్. స్వపచ అంటే శునక మాంసం తినే కుటుంబం, స్వపచ పచ్చ అంటే స్వ అంటే కుక్క, కుక్కను వండుకొని తినడం స్వపచ అంటే. అటువంటి కుటుంబంలో పుట్టిన వ్యక్తి కూడా ఉన్నత స్థితికి వస్తాడు. ఎంత ఉన్నత స్థితి? సాధారణ వ్యక్తి ఊహించుకోలేడు అతని స్థితిని, సాధారణ వ్యక్తి ఊహకు అందదు అని. అది ఇక్కడ రాశారు ప్రభుపాద భాష్యం. సాధారణ వ్యక్తి అంచనా వేయలేడంట, హరినామం చేస్తే ఇంత గొప్ప వాళ్ళు అవుతారా? చూడొచ్చు విదేశాల్లో ఉన్న భక్తులు, రామకృష్ణ అంటే తెలీదు, చిన్నప్పుడే అన్ని పాపాలు చేసే ఉన్నారు. ఈరోజు వాళ్ళు భగవద్గీత, భాగవతం, రామాయణం అంత మహాభాగవతులు అయిపోయారు. ఎలా సాధ్యమైంది? హరే కృష్ణ, గౌరంగ నిత్యానంద కరుణ అంత గొప్పది. కాబట్టి దీని ఏమర్థం అవుతుంది? ఎవరు ఎవరికి అర్హత ఉంది నామం చెప్పడానికి? ఎవరైనా చేయొచ్చు. మరి ముఖ్యంగా ఎవరు తొందరగా ఫలితం పొందగలరు? మొసమపతిత ప్రభు నన్ను మించి నాకన్నా దిగజారిన వాడు ఎవడు లేడు. నువ్వు వచ్చింది దేనికోసం? పతితులను ఉద్ధరించడానికి వచ్చావు. నన్ను మించి నాకన్నా దిగజారిపోయిన వాడు ఎవడు లేడు. కాబట్టి నేను నెంబర్ వన్ క్వాలిఫైడ్. క్వాలిఫికేషన్ ఉంటే కదా ఉద్యోగం ఇచ్చేది. అంటే నాకున్నాయి చూడు ఈ లక్షణాలు. ఏ లక్షణాలు? ఇదో దిగజారిపోయిన లక్షణాలు ఉన్నాయి. పతి తీరే ఆగే దానొక్కరి మహాప్రభు నిత్యానంద గౌరంగ తన భక్తుల బృందంతో కలిసి ఇంటింటికి వెళ్తారంట హరినామం తీసుకోండి తీసుకోండి. అయితే వెళ్ళే క్రమంలో ఎవరైతే ఎవరి దగ్గర అయితే పాత్ర ఉంటుందో, పాత్ర అంటే అర్హత, పాత్రత, పాత్రత, సరైన పాత్ర, అర్హత ఉంటుందో. ఏం పాత్ర? రంధ్రాలు లేని పాత్ర, రంధ్రాలు లేని పాత్ర. ఇవ్వడం అయితే అందరికి ఇస్తున్నారు. ఎవరు ఎవరు నిలుపుకోగలుగుతారో దాన్ని, ఏ పాత్రకైతే చిల్లులు లేవో రంధ్రాలు లేవో ఆ పాత్ర అది. రంధ్రాలు ఏంటివి? నేను అంత దిగజారిన ఏం కాదు. నేను అంత ఇంత మంచి ఉంది నాలో కూడా చిన్న రంధ్రం పడింది అక్కడ అయిపోయింది కానీ కాదు. యోగ్యత విచారే ఒక్కటి కూడా లేదు. భూతద్దం పెట్టి వెతుక్కున్నాను గురుదేవ, నాలో ఒక్క మంచి లక్షణం కూడా లేదు. అటువంటి అప్పుడు పత్తి తీరే ఆగే దాని, ఆగే అంటే ముందు వెళ్తున్నారు గౌరంగ నిత్యానంద భక్తులందరూ వెళ్తున్నారు. మొట్టమొదటి ఎవరికి ఇస్తారంట? ఎవరైతే నేను పతితుడిని అని అంగీకరించి ముందుకు వస్తారో వాళ్ళకి ఇస్తారంట, వాళ్ళే పట్టుకుంటారంట తొందరగా. అందుగురించి కలియుగంలో మంచి అర్హత ఏంటి నామం బాగా ఉచ్చరించాలంటే? ఎంత దిగజారిపోయిండే అంత తొందరగా దిగజారిపోయిన అను భావన ఉండాలి. దిగజారిపోయిన కూడా నేను పైన ఉన్నా అనుకుంటే ఊహల పల్లకిలో ఊరేగుతుంటాం అన్నమాట. సౌదం అంటారే, సౌదం అంటే కలల సౌదం. ఊహల పల్లకిలో ఊరేగింపు, ఊరేగుతుంటాడు ఊరేగుతుంటాడు. నిన్న మహారాజు బాగా చెప్పారు కదా, ఇప్పుడు ఇంత ఉంది, తర్వాత ఇంత అవుతుంది, తర్వాత ఎంత అవుతుంది, ఎంత ఉంది, ఏమీ లేదు నా దగ్గర అనేసి నువ్వు జపం చేసిన రోజు అంతా ఉన్నట్టే నీ దగ్గర. కాబట్టి ఇక్కడే మీ ముఖ్యం, ఈ శ్లోకంలో శరణాగతి పొందండి. ఎలా పొందుతారంటే నామాన్ని ఆశ్రయిస్తే ఎవరైనా కూడా ఉన్నత స్థితికి రాగలరు. అది భగవంతుడు చైతన్య మహాప్రభు పరమ కరుణ అనే, పరమ కరుణ భగవంతుడే కరుణామయుడు, అనంత కరుణ, అనంత శక్తివంతుడు, అనంత కరుణామయుడు. అందరు ఆ అనంతమైనటువంటి కరుణని గౌరంగ నిత్యానంద అవతారంలో పూర్తిగా ప్రదర్శించారు. పూర్తిగా అయితే అక్కడ నరోత్తమ దాస్ ఠాకూర్ ఏం చెప్తున్నారు, వాళ్ళైతే పూర్తిగా ఉన్నారు ఇవ్వడానికి. మొసమపతిత ప్రభు నా పైవే, నీ దగ్గర ఉందా పాత్ర ఉందా తీసుకోవడానికి, ఆ పాత్ర సంపాదించుకో. పాత్ర అడుక్కు తినడానికి వెళ్ళేస్తున్నావు, గిన్నె కూడా లేదు నీ దగ్గర. అలాంటి స్థితిలో గిన్నె కూడా ఇచ్చేది ఎవరు? మిగతా ఇవ్వరంగానే పాత్ర లేదు, అర్హత లేదు, నేను అహంకారంతోనే వచ్చాను ఇస్కాన్లోకి. సరే చాలా గొప్పవాడు, నువ్వు వస్తేనే మా మందిరం పవిత్రమవుతుంది, నువ్వు వస్తేనే మేము పావనమవుతాం అని చెప్పి స్వాగతం పలిగా చిన్న చిన్నగా గిన్నె చేతిలో పెడతారు. ఇప్పుడు అడుక్కో, ఆలోచించుకోండి. మనమే కొత్తలో వచ్చినప్పుడు, కొత్తలో ఏమి, నా పరిస్థితి ఇప్పటి కూడా అట్లనే ఉంది, కానీ ఎంత అహంకారమో కదా భక్తులకు తల ఉంచాలంటే. నామం ఏమి నీకు, ఏమి డైరెక్ట్ చైతన్య మహాప్రభు వచ్చేసి నేను నీకు దీక్ష ఇస్తున్నా తీసుకొని కళలో తుకారం మహారాజుకి ఇచ్చినట్టు ఇస్తాడు, వచ్చి మీ ఇంట్లోకి వచ్చి బెడ్ దగ్గరికి అని భక్తుల్ని పంపించాడు. ఇస్కాన్ అనే ఒక వ్యవస్థ పెట్టాడు. ఇస్కాన్లో నువ్వు తల ఉంచుతున్నావా లేదా? ఇప్పుడు ఇక్కడ ఏమని, భగవంతుడి పాదపద్మాలకు తల ఉంచాలి. ఎక్కడున్నాయి భగవంతుడి పాదపద్మాలు? ఇస్కాన్ కృష్ణుడి అవతారం కలికాలే, ఇస్కాన్ రూపే కృష్ణ అవతారం. ఏ రూపం? మరి ఇస్కాన్లో అంటే ఇస్కాన్ భక్తుల సముదాయం. ఇస్కాన్ అంటే భక్తులకు తలంచకుండా ఉంటే కృష్ణుడు తలంచినట లేదు కాబట్టి జపం చేస్తూనే ఉంటాం. భక్తిలో ప్రగతి అయితే సాధించలేము, భక్తి చేస్తూ ఉంటాము ప్రగతి సాధించలేము. వ్యాపారం చేస్తుంటారు కొంతమంది, ఎదుగు బొదుగు లేని వ్యాపారం, నష్టమైతే లేదు అంటే దిగజారిపోవడం అంటారు, లేదంటారు ఎదుగు బొదుగు లేదంటారు, ఉన్నంతలో ఉండిపోయింది అని. అది జాగ్రత్త పడాలి మనం. ఇక్కడ నిజంగా నేను శరణాగతి పొందుతున్న భక్తులకి శరణాగతి పొందితే భగవంతుడి కరుణ లభిస్తుంది. అయితే మనకు ఆరంభంలో ఉండదు కదా, అయినా కూడా మన పైన భక్తులు సహిస్తుంటారు మనల్ని చాలా ఓర్పుతో సహించి క్రమక్రమంగా ఏదో ఒక విధంగా అతని చేతిలో పాత్ర ఇస్తారు. అడుక్కో, ఇప్పుడు అడుక్కో నువ్వు. అది ఇస్కాన్లో మనకు లభిస్తున్నది, మరెక్కడ లేదు ఇది. కాబట్టి ఇక్కడేమి, ఎంత పాపైనా జపం చేయొచ్చు, ఎంత పవిత్రుడైనా జపం చేయొచ్చు, స్త్రీలు చేయొచ్చు, పురుషులు చేయొచ్చు, చిన్నపిల్లలు చేయొచ్చు, ముసలి వాళ్ళు చేయొచ్చు, క్షత్రియులు చేయొచ్చు, బ్రాహ్మణులు చేయొచ్చు, చివరికి జంతువులు కూడా చేయొచ్చు అంట. చైతన్య మహాప్రభు చేయించాడు జంతువులతో. కాబట్టి ఈ శ్లోకం ప్రకారమైన హరినామం చేయడానికి ఎక్కడ ఎవరికి విచక్షణ లేకుండా అందరికీ అవకాశం ఇవ్వాలి. మహాప్రభు లీలలో చూడొచ్చు, ఒకటి జగన్నాథపురిలో రోజు భక్తులు ప్రసాదం తీసుకుంటారు, కీర్తన ప్రసాదం. ఒకరోజు ఒక చోట అక్కడ బయట భిక్షగాళ్ళు కనిపిస్తారు. మహాప్రభు యొక్క వ్యక్తిగత కార్యదర్శి గోవిందకు చెప్తారు ప్రసాదము వాళ్ళందరినీ కూర్చోబెట్టి ప్రసాదం పెట్టు అని. అడుక్కునే వాళ్ళందరూ గోవింద తీసుకెళ్ళి వాళ్ళందరికీ కడుపు నిండా వడ్డిస్తాడు. వడ్డిస్తూ ఉంటే మహాప్రభు చూసి చాలా సంతోషంతో వాళ్ళతో హరిబోల్ హరిబోల్ అంటే హరినామం చెప్పండి హరినామం, ప్రసాదం తింటూ ఉంటే మధ్య మధ్యలో వాళ్ళతో హరినామం పలికిస్తుంటారు. వాళ్ళు కూడా ఆనందంగా ప్రసాదం స్వీకరిస్తూ హరే కృష్ణ 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 పలికిస్తూ మహాప్రభు చాలా ఆనందం వేసింది. అక్కడ రాశారు ప్రభుపాద చూడండి, విచక్షణ లేదు, ఫలాని వాళ్ళే హరినామం చెప్పాలి అని లేదు, ఎవరైనా హరినామం చెప్పచ్చు, అందరికీ అవకాశం ఇవ్వాలి అని. దీంట్లో వస్తుంది బోర సుఖర్ కబోరుగా, దాంట్లో ఆచండాలే దేనా నితాయి దయామాయి. నితాయి దయామాయి, ఎంత దయామయుడో నితాయి. ఆచండాలు అంటే దిగజారిపోయినటువంటి వాళ్ళకు కూడా హరినామం ఇస్తున్నాడు. విద్యాకుల విద్యాకుల జాతి నౌకరే అపేక్ష. నీకు ఎంత చదవచ్చు, నీకు చదువు ఉంటేనే హరినామం చేయాలి. లేదు అంటే ఏ కులం నీది, ఉన్నత కులం అయితేనే చెప్పాలి. లేదు అది కూడా లేదు. ఏ జాతిలో పుట్టేవాను, భారతదేశమా అమెరికా, లేదు అది కూడా లేదు. ఏం అడగట్లేదు, తీసుకో తీసుకో అని ఇస్తున్నారు. మనం తీసుకునే దాంట్లో మన 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 ఇష్టం, అది తీసుకోవాలా వద్దా అనేది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే. గౌరసుందరికి జయ, శ్రీ ప్రభుపాదకి, శ్రీమద్ భాగవతంకి జయ.